శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు తమ జీవితకాలంలో పర్యటించిన పుణ్యక్షేత్రాలని తీర్థాలని మనకి అత్యద్భుతంగా అనుభవింపజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్నటి రోజున అహోబిలాన్ని దర్శించినట్టు, అక్కడున్నటువంటి నవనారసింహ క్షేత్రాలని, దానిలో ఉన్న విశేషాలని మనకి 80వ భాగంలో స్వామివారు అందజేసినట్టుగా తెలుసుకున్నాం. ఈవేళ 81వ భాగం, సావధాన చిత్తులై వినండి. కాశ్యవహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. స్వామివారు ఈనాటి 81వ భాగం ద్వారా తిరువనంతపురం క్షేత్రాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఏళని అనంతపురం పడముడారవిల్, మంచి సౌందర్యమున్న అనంతపురంలో పడగలతో ఉన్న శేషుని పళ్ళిపయిందవన్ పాదం కాణా, పాన్పున పవళించిన వాని పాదములను దర్శించడానికి నడమినో నమర్హల్ ఉళ్ళీర్, వెళ్ళండి ఓ భక్తులారా అని నమ్మాళ్వార్లు మనందరినీ ఉద్దేశించి ఆదేశించారు. యామునాచార్యుల వారు అరయర్ల ముఖంగా ఆ ఆదేశాలను విని వెంటనే బయలుదేరారట. నిజంగానే ఈ తిరువనంతపురం అంటే ఇప్పుడు తిరువేండ్రం అంటున్నాం కదా, ఏడలని అద్భుతమైన సౌందర్యంతో విలసించే నగరం ఇది. ఒక్క త్రివేంద్రమే కాదు, కేరళ దేశం అంతా చాలా అందంగా ఉంటుంది. భారతదేశం మొత్తం మీద అందానికి ప్రశాంతతకి కూడా మలబారు తీరమే ఎన్నదగింది. స్త్రీలు పురుషులు కూడా పరిశుభ్రంగా ఉన్నంతలో అందంగా చక్కటి నాగరికతతో కనిపిస్తారు. అలాంటి కేరళ దేశపు రాజధానే త్రివేంద్రం. అంటే సౌందర్యానికి ఆటపట్టు త్రివేంద్రానికి తలమానికం అనంత పద్మనాభ స్వామివారి ఆలయం. చాలా పెద్ద కోవెల ఇది. 7-8 ఎకరాల ప్రాంగణం ఉంటుందేమో. శేషపాన్పు మీద పవళించిన నారాయణమూర్తే ప్రధానమైన దైవం. పక్కన నరసింహస్వామి, వేణుగోపాలస్వామి, ఇక అయ్యప్ప శాస్త్ర అంటారే, వారికి కూడా సన్నిధులు ఉన్నాయి. మలయాళ శాస్త్రాలను అనుసరించి ఆరాధనా విధానం, నంబూద్ది బ్రాహ్మణుల ఆధిపత్యము ఇక్కడ అధికంగా కనిపిస్తుంది. అంతేకాదు, తుళు కర్ణాటక బ్రాహ్మణులు కూడా ఉన్నారట. అందమైన దేశంలో, అందమైన ఊళ్ళో, అందమైన కోటలో, అందమైన ఆలయంలో అందమైన ప్రభువు అందంగా కొలివి తీరి సేవ సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఎత్తుగా ఉన్న మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. 12 గంటల తర్వాత తలుపులు వేసేస్తారు. మళ్ళీ సాయంకాలం 4 గంటల అయిన తర్వాత తలుపులు తీస్తారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదటి సేవ అంతా రాచ కుటుంబం వారికి ఉంటుంది. ఈనాటికి కూడా ఇది నడుస్తుంది. ఆలయానికి ముందుగా మత్స్య పుష్కరిణి అంటే ఒక సరస్సు ఉంది. పద్మ వరాహ తీర్థాలు కూడా ఉన్నాయట. విమానం అంటే గోపురం పేరు హేమకూట విమానం. ఆలయం ఎదురు వరుసలో ఎన్నో దుకాణాలు అందమైన బొమ్మలతో ఉన్నాయి. తూర్పుముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు. శివుడికి, ఇంద్రుడికి, చంద్రుడికి ప్రత్యక్షమని మన పుస్తకాల్లో వ్రాసి ఉంది. కానీ తత్సంబంధమైన పురాణగాథను ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. అదేమో ఈ రచయిత కూడా దొరకలేదు. కృష్ణకర్ణామృతం రాసిన వాడు బిల్లమంగళుడు కదా, అతను పరమభక్తుడైన ఒక ఋషికి ప్రత్యక్షమని ఓ గాథ చెప్తారు. తన దగ్గరున్న సాలగ్రామానికి ఆరాధన చేసుకుంటూ ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఎవరో ఒక చిన్న కుర్రవాడు వచ్చి ఆ సాలగ్రామాలని అటూ ఇటూ కదిపి అల్లరి చేసేవాడట. కళ్ళు తెరిచి చూసేసరికి అదృశ్యమైపోయేవాడట. జరిగేది ఏదో అర్థమో కాదో బిల్వమంగళుడికి కూడా అర్థమయ్యేది కాదు. ఇలా ఉండగా ఒకసారి పిల్లవాడి అల్లరి భరించలేక బిల్వమంగళుడు కళ్ళు మూసుకుని ఉండగానే చటుక్కున చెయ్యి విసిరేడట. పిల్లవాడికి తగిలింది. పిల్లవాడు కొంచెం అరిగి, నేనెవరనుకున్నావు? నువ్వు ఆరాధించే నారాయణుడినే. నా అల్లరి భరించలేకపోతున్నావు కదూ, పోనీలే వెళ్ళిపోతున్నాను. నన్ను మళ్ళా నువ్వు చూడాలనుకుంటే అనంతారణ్యానికి రా అంటూ మాయమైపోయాడట. ఆ ధ్యానంలో బిల్వమంగళుడు అనుభవించిన పరమాత్మ అల్లరే కృష్ణకర్ణామృతంగా అవతరించింది అని ఒక అభిప్రాయం. అయితే మలబారు తీరంలో ఉన్న అనేక ఆలయాలతో ఈ బిల్వమంగళుడి పేరు పెనవేసుకుని ఉంది. ఏది ఎంతవరకు యథార్థమో తెలియదు. కళ్ళు తెరిచి చూసిన బిల్వమంగళుడు నిరాశకి నిస్పృహకు లోనయ్యి ఆతృతతో ఆ పిల్లవాడు పరిగెత్తిన దిక్కుకే తాను పరిగెత్తాడట. కాలి మువ్వల శబ్దమే, గజ్జల శబ్దమే ఆధారంగా రాత్రి పగలు అని లేకుండా పరిగెత్తాడు బిల్వమంగళుడు. వెళ్ళగా వెళ్ళగా ఒకరోజున ఒక పెద్ద వృక్షం ఎదురైంది. అదే అంతలో బ్రహ్మాండమైన అనంతశయన విగ్రహంగా ఆదిశేషు మీద విలాసంగా పవళించిన ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తిగా మారిపోయింది. తిరువాట్టారు నుంచి తిరుపత్తూరు వరకు అంటే సుమారు 20 కిలోమీటర్లు వ్యాపించి ఉంది ఆ పెద్ద విగ్రహం. మధ్యభాగాన్ని మాత్రమే ఆయన సందర్శించి ప్రదక్షిణకు వీలుగా సంకుచితం అవమని ప్రార్థించాడట. అప్పుడు ఆ విగ్రహం, ఇదిగో ఇక్కడ మనం ఇలా సందర్శిస్తున్న 20 అడుగుల విగ్రహంగా మారిపోయింది. ఆ మూర్తికే చిరకాలం ఆరాధన చేశాడు బిల్వమంగళుడు. బియ్యపు గంజిని కొబ్బరి చిప్పలో పోసి మాగాయితో ఆరగింపు చేసేవాడట బిల్వమంగళుడు. ఈనాటికి కూడా ఆ ఆచారం కొనసాగిస్తూ ఒక ఆరగింపు అలాగే నడుస్తోంది. అయితే కొబ్బరి చిప్పకి బంగారు రేగు తొడిగారు, బియ్యపు గంజికి బదులుగా పరమాన్నం అందులో పోసి కొనసాగిస్తూ ఉన్నారు. బిల్వమంగళుడు నంబూద్రి బ్రాహ్మణుడు కనుక ఈనాటికి వారే ఆరాధనలు చేస్తూ ఉన్నారు. బిల్వమంగళుడు దక్షిణ కర్ణాటకకి చెందినవాడని వాదించేవారి కథ కొద్దిగా మారుతుంది. మంగళూరికి 30-35 కిలోమీటర్ల దూరంలో అనంతపురం ఉన్నది కదా, అందులో ఒక సరస్సు మధ్యలో ఆదిశేషు మీద కూర్చుని ఉన్న పద్మనాభస్వామి వేయించేసి ఉన్నారు. సరస్సు ఈశాన్యంలో ఒక గుహ ఉంది. బిల్వమంగళుడు ఈ అనంత పద్మనాభస్వామికి ఆరాధనలు చేస్తున్న సమయంలోనే పిల్లవాడు కనిపించడం వగైరాలు జరిగాయి. మువ్వల శబ్దం విని బిల్వమంగళుడు గుహలో ప్రవేశించి పరిగెత్తుకొని ఓ ఈనాటి తిరువేంద్రానికి అనంతారణ్యానికి వచ్చాడు. ఇక్కడే స్వామి దర్శనము ఇది వగైరా వినిపిస్తోన్న కథ. ఈ స్థల పురాణ గాథ ఇలా ఉంటే మరో పురాణం వేరే గాథ చెబుతోంది. దివాకరముని అనే తులు బ్రాహ్మణ వంశపు ఋషి కలియుగ ప్రారంభమైన 950వ రోజు జన్మించాడు ఆ దివాకరమనే తులు బ్రాహ్మణ వంశపు ఋషి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా పిల్లవాడు కనిపించడం, అల్లరి చేయడం, ఈయన భరించలేకపోవడం, ఈ వగైరాలన్నీ జరిగి ఆయన దర్శించిన అనంతశయనమూర్తే ఈనాడు మనకి దర్శనమిస్తున్న మూర్తి అని అంటారు. దీనికి నిదర్శనంగా తులు బ్రాహ్మణ వంశ పూజారులు సగానికి సగం మంది ఉన్నారు ఈ ఆలయంలో. 1686లో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదం వలన ఆ దారు విగ్రహం అంటే కలపతో చేసిన మూర్తి నష్టమైపోతే మార్తాండవర్మ అనే తిరువనంతపురపు రాజు 12,000 సాలగ్రామాలతో ఒక సుధామూర్తిగా పునఃప్రతిష్ఠ చేయించాడని చరిత్ర వల్ల తెలుస్తోంది. సాలగ్రామాలని ఏనుగుల మీద గండకీ నది నేపాల్ నుంచి తెప్పించారట. 1750లో ఆయన తన రాజ్యాన్ని, సంపదని, అంతటినీ స్వామి ముందు సింబాలికగా కృపాణాన్ని, రాజ్య ఖడ్గాన్ని సమర్పించి పద్మనాభదాసుడను అని తన పేరు మార్చుకున్నట. భగవత్పరంగానే రాజ్యం చేశాడట. ఆ వంశస్థులందరూ ఈనాటికి పద్మనాభదాసులు అని పిలువబడుతూనే ఉన్నారు. ఇంకొక స్థల పురాణ గాథను అనుసరించి ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్న దంపతులకి ఒక బాబు దొరికాడట. ఆ బాబుకి ప్రతిరోజు ఆదిశేషువు నీడని పంచడానికి వచ్చేవారట. ఈ విచిత్రం విని మార్తాండవర్మ వచ్చి చూసి ఆలయాన్ని నిర్మించారట. సరే, ఈ గాథకి ఇక్కడ ప్రమాణాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా తిరువనంతపురపు అనంత పద్మనాభం గురించి పద్మపురాణంలోనూ స్కందపురాణంలోనూ స్పష్టమైన వివరణ ఉంది. కనుక ఇది బిల్వమంగళుడు మొదలైన వారికన్నా చాలా పురాతనమైంది అయి ఉండాలి. మరి నమ్మాళ్ళవార్లు ఈ పెరుమాళ్ళని మంగళాశాసనం చేశారు కదా, అందుచేత శివునికి ఇంద్రునికి ఒకప్పుడెప్పుడో ప్రత్యక్షమయ్యి స్వయం వ్యక్తమని స్థిరపడిన అనంతశయనమూర్తే తర్వాత కాలంలో మరుగునబడి తిరిగి బిల్వమంగళాదులకు ప్రత్యక్షమయ్యి ఈనాడు మనలను అనుగ్రహిస్తున్నాడని భావించవచ్చు. ఆలయ నిర్మాణం మాత్రం 3000 BC ఉన్నట్లు, దాని జీర్ణోద్ధరణ 1729 AD జరిగినట్లు నిదర్శనాలున్నాయి. కన్యాకుమారి జిల్లాలో తిరువాట్టారు ఆలయం ఈ ఆలయం కంటే కూడా పురాతనమైనదని కొంతమంది చెప్తారు. ఈ ఆలయంలాగే ఉంటుంది అది కూడా, ఇంతకన్నా పెద్దది. ఇక్కడ మూర్తి 12000 సాలగ్రామాల సముదాయం అయితే అక్కడ మూర్తి 16008 సాలగ్రామల మూర్తి. ఈయనకు ఆయన అన్నగారని అందరూ చెప్తారు తిరువాట్టారులో. కేరళ ఆలయాల తీరే కొంచెం విచిత్రంగా ఉంటుంది, మన ఆలయం తీరు కన్నా చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ప్రధాన సన్నిధికి మన వైపులా ఉండే గోపురాలు ఉండవు, పగోడా తీరులో ఉండే కప్పులుంటాయి. చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, ప్రదక్షిణకి తగినట్లుగా చుట్టూ మంటప నిర్మాణము ఉంటాయి. మడి ఆచారాలు చాలా తక్కువ, ఆలయ అర్చకులు ఎంతమాత్రం ఇతరులని తాకరు, ఎత్తి పడేస్తారు ప్రసాదాన్ని భక్తుల చేతుల్లో. ప్రసాదం అంటే ఒక ఆకులో కొన్ని పూలు రేకులు, చందనం, చందన సమర్పణ చాలా ప్రధానం ఇక్కడ కోవెళ్లలో. ఇక్కడ చూస్తున్న పద్ధతుల్లో అడ్డబొట్లు నిలువుబొట్లు ఉండవు, బొట్టు లేకపోవడం కానీ చందనం బొట్టు కానీ ఉంటుంది. అయితే త్రివేంద్రం తమిళనాడు సమీపంలో ఉండడం వల్ల కాబోలు కొంత తమిళనాడు ఆలయాల నిర్మాణం విధానం ఈ అనంత పద్మనాభుల ఆలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఆరాధన ఆచారాలలో మాత్రం మలయాళ పద్ధతే. విచిత్రం ఏమంటే త్రివేంద్రంలోని ఆలయ అర్చకులు పరివారం వీరందరిలో 80% మందికి అసలు ఆళ్వార్ల గురించి బొత్తిగా తెలియదు, కనీసం రాజుగా కులశేఖరుల గురించి తెలియదు. ఆయన ఎక్కడివాడో బొత్తిగా చెప్పలేదు. మిగిలిన 20% మంది మన భాగ్యవశాన ఎదురు పడితే వివరాలు తెలుస్తాయి అంతే. త్రివేంద్రంలో ఆలయ గోపురం గాలిగోపురం సుమారు 100 అడుగులు ఎత్తు ఉంది, 7 అంతస్తుల కిటికీలతో సహా ఉన్నాయి. శిల్ప సంపద చూస్తే అపారం. కిటికీల లాంటి ఖాళీలలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఒకప్పుడు తైల దీపాలు, ఇప్పుడో విద్యుత్ దీపాలు కదా. గోపురం పైన 7 స్వర్ణ స్థూపికలు ఉంటాయి. విశాలంగా ఉన్న ద్వారంలోకి నడిచి వెడుతుంటే ఓహో అద్భుతంగా ఉంది. ప్యాంటు చొక్కాలతో వెళ్ళనివ్వరు ఇక్కడ, లుంగీలు అద్దెకిస్తారు, కట్టుకొని వెళ్ళాలి, చొక్కా తీసేయాలి. రోజులు మారాయి, ఎన్నో పక్కదారులు వచ్చాయి కదా, ప్యాంటు మీదే లుంగి కట్టేస్తున్నారు. ఒక చేతిని మాత్రం బయటపెట్టి చొక్కా విప్పినట్టు నటిస్తారు. వద్దనేవారు లేరు, కనీసం అదైనా చేస్తున్నారులే అని సంతోషించేవారే ఎక్కువ. ఆలయానికి మ్యూజియానికి తేడా పోయింది కదా ఈ రోజుల్లో, పెద్దగా మనం బాధపడక్కర్లేదు. ధ్వజస్తంభం చూడముచ్చటగా ఉంది, 80 అడుగుల ఎత్తు, బంగారు కవచంతో కప్పి ఉంది, పూర్తి టేకు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులలో దీన్ని సంపాదించారు. భూమిని తాకకుండా ఏనుగుల మీదనే తెచ్చారట. అంత దూరం నుంచి ధ్వజస్తంభం పక్కనే తెచ్చారు. ధ్వజస్తంభం పక్కన ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉన్నది. ప్రతిరోజు 2 కేజీల వెన్న చందనంలా దళసరిగా పూస్తారు. ఉదయం పూట ఈ సేవ కనిపిస్తుంది, వెన్న పూసే సేవ. ఒక గాజు తలుపు ఉంటుంది ఆ విగ్రహానికి. 24 గంటల పాటు విగ్రహ శరీరం మీద ఉన్న ఆ వెన్న అసలు కంపు కొట్టదు, దోమలు వాలవు, ఇది చాలా విచిత్రం. ఈ వెన్న సమర్పణ ఒక ఆర్జిత సేవ. తొలగించిన వెన్నని మహాప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. ధ్వజస్తంభానికి రెండవ పక్క గరుత్మంతుల వారి విగ్రహం కనిపిస్తుంది. వేణుగోపాలస్వామి సన్నిధి ఎదురుగా మరో ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దగ్గరలోనే కులశేఖర మంటపం ఉన్నది అని అంటూ స్వామివారు ఇంకా ఈ ఆలయ విశేషాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విషయాలని మనం రేపు గమనిద్దాం. ఈనాటి తిరువేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆలయ సందర్శనని ఈ విధంగా అనుగ్రహించిన స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్న మీ అందరికీ అనంత పద్మనాభ స్వామి అనంతమైనటువంటి కరుణాకటాక్షాలని కల్పించాలి అని దాసుడు విన్నవించుకుంటూ అడిగిన రామానుజదాస కులశేఖరరావు వారు హైదరాబాదు.